ధ్యానమంతస్తి విరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవక మకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధూతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమౌకుశధరాం సృగ్భూషితాం ఉజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సృష్టౌయ సర్గ రూపా జగదవన విధౌ వా పాళినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం జాపరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాదితాలంకరోతు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. నిన్నటి వరకు జగన్మాత లలితా పరాభట్టారిక చతురంగ సైన్యాలతో యుద్ధానికి వెళుతూ ఉన్నది. అందులో సంపత్కరి అనే ఆవిడ ఏనుగు దళాలకు అధిపతి కాగా, అశ్వారూఢ అనే ఆవిడ గుర్రాని దళాలకు అధిపతిని కాగా, దండనాథ అనే ఆవిడ వరాహ సైన్యానికి నాయకత్వం వహిస్తూ ఉంటే, విద్యాధి దేవత అయినటువంటి శ్యామలాదేవి మరో పక్కన ఉన్నది. ఈ విధంగా ఈ నాలుగు రకాల దేవతలను సైన్యంతో పాటు అమ్మవారు తీసుకెడుతున్నది. నలుగురు యొక్క రథాలు ఇలా ఉంటే మధ్యలో కేంద్రంగా అమ్మవారు శ్రీ లలితాదేవి ఉన్నది. ఆ లలితాదేవికి 25 నామములు కూడా చెప్పుకున్నాం. వరుస పెట్టిన మనం పోత్రిణీదేవి అంటే దండనాథకి 12 నామాలు, శ్యామలాదేవికి 16 నామాలు, లలితాదేవికి 25 నామాలు కూడా చెప్పుకున్నాం. ఇవాళ విచిత్రమైనటువంటి ఘట్టం ఏంటంటే, చాలా పరమ పవిత్రమైనది, అమ్మవారు లలితాదేవి శ్రీచక్రం అనే రథంలో బయలుదేరింది. దానికి చక్రరాజము అని పేరు. ఆ రథ వర్ణన, రథంలో 9 రకాలైనటువంటి పర్వాలు ఉంటాయి, పార్ట్లు, భాగాలు. అమ్మవారి యొక్క రథానికి శ్రీచక్రము అని, చక్రరాజము అని అంటారనే విషయం వరకు మనందరికీ తెలుసున్నది. అలాగే శ్రీచక్రంలో కూడా, ఉదాహరణకి ఇది ఒక శ్రీచక్రం అనుకుంటే, మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఈ బిందువుకి ఇటువైపు తూర్పు వైపున 4 త్రికోణాలు, కింద వైపు 5 త్రికోణాలు ఉంటాయి. తూర్పుకి 4, పడమరకు 5, మొత్తం 9 త్రికోణాలు. మధ్యలో ఒక బిందువు చిన్న చుక్కలా ఉంటుంది. ఈ 9 కోణాలు కలిపితే అమ్మవారి శ్రీచక్రము అన్నాం. ఇదే అమ్మవారికి రథంగా మారింది. రథంలో కూడా 9 భాగాలు ఉంటాయట. రథంలో 9 రకాల భాగాలు ఉన్నాయి అమ్మవారి యొక్క చక్రానికి, ఆ రథానికి. ఆ 9 భాగముల యొక్క వర్ణన ఇది. ఇది కనుక జరిగితే ఏమిటి ఈ వర్ణన వినడం వల్ల అంటే, మన శరీరములో నవరంధ్రములు అంటే 9 రకాల రంధ్రాలు ఉన్నాయి. ముక్కులు, కళ్ళు, చెవులు, అలాగే నోరు, పాదపాయూపస్థలు. ఈ 9 రంధ్రముల ద్వారానే మన శరీరంలోకి నిరంతరం గాలి వెడుతూ ఉన్నది, పోతూ ఉన్నది. అందుకే మీకు ఒక కేవలం ముక్కు మూసినంత మాత్రం చేత మనిషి పోవడం, కేవలం నోరు మూసినంత మాత్రం చేత నవరంధ్రాల్లోంచి స్థాయి తేడా. ప్రధానంగా శరీరంలోకి ముక్కు ద్వారా వెడుతుంది కాబట్టి మనం ముక్కుని పట్టించుకుంటున్నాం, కానీ మన శరీరంలో ఈ నవరంధ్రములు గాలి తీసుకుంటాయి. ఇవి గాలి తీసుకుని ఏం చేస్తాయంటే ఆసన సిద్ధి కలిగిస్తాయి మనకి. ఆసన సిద్ధి అంటే ఏంటి? కూర్చున్నప్పుడు ఆ దేని మీద అయితే మనం దృష్టితో కూర్చున్నామో ఆ పని పూర్తి చేయడమే ఆసన సిద్ధి. ఒక్కొక్కళ్ళు ఒత్తులు చేయాలి అని కూర్చున్నారనుకుందాం, ఆ గంటకాలము ఒత్తులు తప్ప మరో పనిలోకి వెళ్లకుండా ఉండగలగడం ఆసన సిద్ధి. దీపారాధన చేసి అమ్మవారి పూజ చేయాలను ఏదో దైవ పూజ చేయాలనుకున్నారు, ఓ అరగంట కేటాయించారు, ఈ అరగంటలో మరో చోటకి మనస్సు పోకుండా ఉండడం ఆసన సిద్ధి. అలాగే పురాణం వినడానికి కూర్చున్న ఒక గంట ఎంతో, ఈ గంట పురాణం వినడం తప్ప పొరపాట్లు కూడా పక్కవాడితో మాట్లాడకుండా ఉండడం ఇది ఆసన సిద్ధి. ఈ ఆసన సిద్ధి కలిగితే అటువంటి వాడు తప్పనిసరిగా భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందుతాడు. దైవ సాక్షాత్కారం ఎవరికి వస్తుందంటే యో ఆసన సిద్ధిం లభేత్ అన్నాడు. ఎవరైతే ఆసన సిద్ధి పొందుతారో అంటే కూర్చున్న పనిలోంచి కదలకుండా దాని మీద దృష్టి నిలపగలుగుతారో వారు గ్యారంటీగా భగవత్ సాక్షాత్కారం పొందుతారు. చదివిన విషయాలు వాళ్ళకి గుర్తుంటాయి, జ్ఞాపక శక్తి వాళ్ళకి బాగా దృఢంగా ఉంటుంది. అటువంటి వాళ్ళనే ధారణా శక్తి కలిగిన వాళ్ళు అన్నారు. అటువంటి అత్యద్భుతమైన శక్తి నవరంధ్రాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుందట ఈ అమ్మవారి యొక్క రథవర్ణన వింటే. ఎందుకంటే అమ్మవారి రథంలో ఆ నవరకములైనటువంటి ప్రదేశాల్లో కూడా కొన్ని రకాల దేవతలు ఉన్నారు, వాళ్ళ నామస్మరణమే మనిషిని ధన్యుణ్ణి చేస్తుంది. అమ్మవారి యొక్క రథము చతురస్రాకారంలో ఉంటుంది. చతురస్రాకారంలో ఉండేటటువంటి ఆ రథానికి ఏమన్నారు అంటే 9 రకముల పర్వములు. పర్వము అంటే కణువు పువ్వు అని అర్థం అన్నమాట. చెరుకు గిడ చూసారా ఎప్పుడన్నా? ఆ చెరుకు గిడకి కణుపులు ఉంటాయి, ఒక్కొక్క కణుపు. అలాగే అమ్మ రథానికి కూడా 9 కణుపులు ఉన్నాయి. ఈ అమ్మవారి యొక్క రథం గురించి చెప్పడానికి ప్రారంభిస్తూ ఉంటే అగస్త్యుడు అడుగుతున్నాడు ఎవరిని? హయగ్రీవుణ్ణి. చక్రరాజ రథేంద్రస్య యా పర్వణి సమాశ్రితాః దేవతాః ప్రకటాభిక్యాః తాసామాఖ్యాం నివేదయ. ఓ హయగ్రీవ, నువ్వు అమ్మవారి గురించి చెబుతూ శ్రీచక్రరాజంలో బయలుదేరిందని చెప్పావు, ఇంతవరకు నేను విన్నాను. అయితే ఆ చక్రానికి 9 త్రికోణాలు అంటే 9 భాగాలు ఉంటాయన్నావు. ఈ 9 భాగాల్లో ఏ ఏ భాగంలో అంటే ఏ ఏ కోణంలో ఏ ఏ దేవతలు ఉంటారు, ఏ ఏ ఆయుధాలు ఉంటాయి, ఈ వర్ణన చాలా పవిత్రమైనది అని నా మనసు చెబుతూ ఉన్నది. కాబట్టి నువ్వు దయతో వాటన్నిటినీ నాకు వినిపించు. అవి విని నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో ఇంత కష్టపడి ఆ ప్రయత్నం పూర్తి చేసుకుంటా. ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి ద్రాక్షారామం దాకా లాక్కొచ్చావు, ఇంత దూరం ఎందుకు రావడం అంటే అమ్మవారి యొక్క రథవర్ణన ప్రధానంగా వినాలి నేను అనగానే హయగ్రీవులు వారు ఇలా చెప్పడం మొదలుపెట్టారట. నాయన, నవమం పర్వదీప్తస్య రథస్య సముపస్థితాః. 9 భాగాలని చెప్పాగా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని 9 భాగాలుగా అమ్మవారి రథాన్ని విడదీశాం. 9వ భాగంతో మొదలెడతా వర్ణన. ఆ 9వ భాగంలో నుంచి కిందకి దిగుదాం. ఏమిటి అంటే అమ్మవారి యొక్క రథంలో మొట్టమొదట సారథి కూర్చుంటారు తోలడానికి డ్రైవింగ్ ప్లేస్, దానిని 9వ భాగము అన్నారు. అది మామూలుగా ఈ శ్రీచక్రంలో అయితే ఈశాన్యం అన్నమాట. ఆ 9వ భాగంలో 10 మంది దేవతలు ఉంటారు. ఈ 10 మంది దేవతలని సిద్ధి దేవతలు అంటారు. ఏమంటారు? సిద్ధి దేవతలు. వీళ్ళ నామాలు వింటే వాళ్ళు ఏదైనా పని సంకల్పిస్తే ఆ పనిలో సిద్ధిని కలిగిస్తారు వీళ్ళు. వాళ్ళెవరు? అణిమ మహిమ చైవ లఘిమ గరిమ తథా ఈశిత్త వసిత చైవ ప్రాప్తి సిద్ధిశ్చ సప్తమి ప్రాకామ్య ముక్తి సిద్ధిశ్చ సర్వకామాభిధాపర ఏతాదేవ్యశ్చతుర్భాగ్యో జపాకుసుమ సన్నిభాగ. నాయన, హయ ఓ అగస్త్య మహర్షి, ఆ దేవతల పేర్లంటే అణిమ మహిమ లఘిమ గరిమ ఈశిత్వము వసిత్వము ప్రాప్తి సిద్ధి సప్తమి ప్రాకామ్య ముక్తి సిద్ధి. ఈ దేవతలంతా కూడా ఆ 9వ భాగంలో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు అమ్మవారి యొక్క రథంలో ఈ 10 మంది కలిసి ఇప్పుడు పైన చెప్పినటువంటి వాళ్ళు రథాన్ని జాగ్రత్తగా అదుపు తప్పకుండా నడుపుతారు. రథాన్ని నడుపుతూ చేతులు 4-5 చేతులు ధరిస్తారు వీళ్ళు. జపాకుసుమ సన్నిభాహ, జపాపుష్పం ఉంటుంది, ఎర్ర పువ్వు, దాసాని పువ్వు అంటారు. ఆ పువ్వు ఎలా ఎర్రగా ఉంటుందో, కొంతమంది అగ్ని పువ్వులను కూడా అంటారు. ఆ పువ్వు ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రని ముఖాలు కలిగి ఉంటారు వీళ్ళంతా. చింతామణి కపాలంచె త్రిశూలం సిద్ధి గజ్జలం, వీళ్ళ చేతుల్లో భిక్షాపాత్ర ఉంటుందిట. ఆ భిక్షాపాత్ర ఎటువంటి పాత్ర అంటే అందులో కూడా కాస్త ఆభిజాత్యం కనబడుతుంది. చింతాముడులతో తయారు చేయబడినటువంటి పాత్ర అట అది. త్రిశూలాలు ధరిస్తారు వీళ్ళు, సిద్ధులను ప్రసాదిస్తారు గనక ఈ దేవతల్ని సిద్ధి దేవతలు అంటారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పూర్ణ యోగిభిశ్చరి సేవిత, యోగులు వీళ్ళని సేవిస్తారు. వీళ్ళనే మనం నవరంధ్రములు ప్లస్ దశమైన ఆసనము, మొత్తం దశ రంధ్రాలు అన్నారు. దశ రంధ్రాలు, కొంతమంది వీటిని దశ రంధ్రములు కాదు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అన్నారు. మొత్తం మీద ఏమైతేనే ఈ 10 మంది దేవతలు కూడా ఆ అద్భుతమైనటువంటి శ్రీచక్ర రాజాన్ని కాపలా కాస్తూ ఉంటారు. తత్ర పూర్వార్ధ భాగే చ బ్రహ్మాద్య అష్టశక్తయ, వాళ్ళు కూర్చున్నటువంటికి ముందు భాగంలో ఈ దేవతలకి బ్రహ్మ మొదలైనటువంటి అష్టశక్తులు ఉంటాయి. అష్టశక్తుల పేర్లు కూడా చెబుతున్నా విను, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాగేంద్రి, చాముండ, మహాలక్ష్మి, ఈ రకమైనటువంటి 8 మంది ఉన్నారు. వీళ్ళంతా 2 చేతులు ధరిస్తారు, ఎర్రని విగ్రహాలు కలిగి ఉంటారు, చేతుల్లో నల్ల కలువు పువ్వులు కూడా ధరిస్తారు వీళ్ళు. వీళ్ళందరికీ కూడా ఎర్రని చీరలంటే ఇష్టం, అందుకే అమ్మవారికి శుక్రవారం పూజలు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎర్రని జాకెట్ గుడ్డ కానీ ఎర్రని వస్త్రం కానీ నివేదన చేసినట్టయితే మనలో ఉండే రజోగుణాదులు తొలగించి ఇందాక మనం చెప్పిన సిద్ధి కలిగిస్తారు. అథవా అన్య ప్రకారేణ కేచిత్ ధ్యానం ప్రత్యక్షతే బ్రహ్మాది సదృశాకార బ్రహ్మాది సదృశాయుధ. వీళ్ళందరూ ఈ అష్టసిద్ధులకి బ్రాహ్మి మాహేశ్వరి అనే పేర్లు ఎందుకు వచ్చాయంటే, బ్రాహ్మి అనే ఆవిడ అచ్చం బ్రహ్మ ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది, మాహేంద్రి అన్న ఆవిడ ఇంద్రుడు ఏ రూపంలో ఉంటాడో అదే రూపంలో ఉంటుంది, స్త్రీమూర్తి అన్నవాడు కాకపోతే. వారాహి వరాహ రూపం ధరించిన స్త్రీ. అలాగే చాముండి చేతులు 4 రకాలైన ఆయుధాలు ధరించినటువంటి అమ్మవారి యొక్క రూపం. ఈ దేవతలంతా కూడా బ్రహ్మాదులను కూడా అనుగ్రహిస్తారు. సృష్టి చేయాలంటే బ్రహ్మదేవుడికి కూడా వీళ్ళ అనుగ్రహం కావాలి. వీళ్ళున్న చోట రాక్షసులు అడుగు పెట్టలేరు, అశుభులు అడుగు పెట్టవు. ఇంట్లో చిన్నపిల్లలు కొంతమందికి బాల రకాలైనటువంటి బాధలు ఉంటాయట, బాలం వ్యాధులు అంటారు. చిన్నపిల్లలుగా పుట్టినప్పటి నుంచి వాళ్ళు కాస్త పెరిగేదాకా రకరకాల రోగాలు అయితేనే, పడిపోవడాలు అయితేనే, దెబ్బలు తగలడాలు అయితేనే, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ రకాలైన పిల్లలకు వచ్చేటటువంటి ఈది బాధలన్నీ తొలగించే దేవతలు వీళ్ళు. అందుకనే వీళ్ళందరినీ కూడా ప్రధాన దేవతలు అష్టశక్తులు అని కూడా అన్నారు, శక్తి స్వరూపాలు అన్నమాట. ఈ దేవతలందరూ కూడా ఎక్కడుంటారు, ఖడ్గమాల అనే స్తోత్రంలో మీకు దొరుకుతారు. వీళ్ళనే ఈ శ్రీచక్రం మీకు ఈ కోణాలు 9 ఏ దేవతలు ఉన్నారో వీళ్ళు కలిపితే ఖడ్గమాల అనే స్తోత్రం అయిపోయింది. ఖడ్గమాల స్తోత్రం అదొక అందుకే గొప్ప శక్తి అన్నారు, ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క రథంలో ఏ కోణంలో ఏ దేవతలు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆర్డర్లో కలిపారు. ఇప్పుడు మనం చెప్పుకున్నది కదా ఆర్డర్ అంటే, మంత్రమునకు ఎలా అయితే సిద్ధి కలుగుతుందో దానిని పద్ధతి అంటారు. ఆ పద్ధతి ప్రకారం కలిపితే అదే ఖడ్గమాల స్తోత్రం అయ్యింది, అందుకే ఆ స్తోత్రానికి అంత శక్తి కూడా వచ్చింది. ఈ దేవతలందరూ కూడా చాలా కమలకాంతి అన్నారు, అంటే తామర పువ్వులు లాంటి రంగుతో ఉంటారట. కమల అంటే 2వ అర్థం లక్ష్మి అని కూడా, ఐశ్వర్యాన్ని కూడా కలగజేస్తారు వీళ్ళు. ఐశ్వర్యకారకురాళ్ళైన దేవతలు గనక వీళ్ళ యొక్క నామములు శుభప్రదములు. సర్వ సంక్షోభిణి చైవ సర్వ విద్రావిణి తథా సర్వాకర్షణ కున్ముద్ర తథా సర్వశంకరి సర్వోన్మాదన ముద్ర చయిష్టి సర్వమహాంకుశ సర్వఖేచరికా ముద్ర సర్వబీజ తథా పర సర్వయోనిశ్చ నవమీ తథా సర్వత్రికండిక సిద్ధి బ్రాహ్మ్యాది ముద్రాస్త అయ్యేతా ప్రకట శక్తయ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ మొదటి నవమ కోణంలో ఉండేటటువంటి దేవతలకు ముందున్న వాళ్ళు అష్టశక్తులు, వెనక వైపు ఉండే వాళ్ళని ముద్రలు అన్నారు. దశముద్ర సమారాధ్య నామం వినే ఉంటారు రామవారి నామం, 10 ముద్రాదేవతలు వీళ్ళు. ఈ 10 ముద్రాదేవతలు ఎవరెవరు అంటే, సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వ వశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వ కేచరిక, సర్వ బీజ, సర్వయోని, సర్వత్రికండిక, వీళ్ళని దశముద్రలు అన్నారు. ఈ దశముద్రాదేవతలు కూడా ఇందాక చెప్పినటువంటి 9వ భాగంలో ఉండే దేవతలకి వెనక వైపున ఉంటారు వీళ్ళు. భండాసురస్య సంహారం కర్తుం రక్తరథే స్థిత, అమ్మవారి శ్రీచక్రంలో కూర్చుని రథంలో ఆ 9వ ద్వారం దగ్గర 9వ ఖండం దగ్గర మేము భండాసురుడిని మేమే చంపేస్తాం అమ్మ నువ్వు వెళ్ళక్కర్లేదు అని అమ్మకి చెబుతూ ఉంటారట వీళ్ళు, మహోత్సాహంతో ఉంటారట. ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని ఖండించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారట. ఆ అధర్మం అన్యాయం వినబడితే చాలు అక్కడ వాళ్ళు నాశనం చేసేస్తామని సిద్ధంగా ఉంటారట. అందుకే వెళ్ళిన ముద్రాదేవతలను కూడా అన్నారు. యా గుప్తాఖ్య పూర్ణముక్తాస్తాసాం నామాని వత్సృణు కామకర్షణికా చైవ బుద్ధ్యాకర్షణికా కల. ఇప్పుడు మనం చెప్పినటువంటి ముద్రాదేవతలకి నిరంతరం పాదసేవ చేసుకునేటటువంటి దేవతలు ఉన్నారట, వీళ్ళని గుప్తాదేవతలు అంటారు. ఏమంటారు? గుప్తాదేవతలు. ఈ గుప్తాదేవతలు ఏం చేస్తారు? ఈ దశముద్రలతో ఉండే దేవతలకి పాదసేవ చేస్తారు. వాళ్ళ పేరు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నిత్య నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. ఈ 16 మంది కూడా అమ్మవారికి సేవ చేయడానికి అక్కడ ఉంటూ ఉంటారు. ఇది రథంలో 9వ భాగం యొక్క వర్ణన. ఇక 8వ భాగంలోకి వద్దాం. భాగాలంటే ఇలాగే ఉంటాయి. ఇదే రథం అనుకుంటే ఈ 9వ భాగం అయితే తర్వాత 8వ భాగంలోకి వచ్చాం. ఆ 8వ భాగంలో ఏంటంటే సరిగ్గా తొట్టిలో ఉంటుంది ఆ కాస్త ముక్క. అది దానికి మన ఇంటికి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నట్టుగా రథంలో ఆ భాగం చుట్టూత బంగారంతో తొడుగుంటుంది. ఆ అష్టమ పర్వం ఎటువంటిది అంటే కొంతమంది దేవతలు ఉన్నారు అక్కడ, వాళ్ళని సంప్రాప్త దేవతలు అంటారు. సంప్రాప్తం అంటే ఏదైనా మనని పొందించే దేవతలు అని అర్థం అనమాట. సక్రమమైనటువంటిది కోరుకుంటే ఫలానా వాడి గురించి మంచి మనం కోరుకున్నట్టయితే వాళ్ళు దానిని మనకి సంప్రాప్తింపజేస్తారు, మనకు వచ్చేలాగా చేస్తారు. అందుకని వాళ్ళని సంప్రాప్త దేవతలు అన్నారు. వాళ్ళెవరు అంటే మందస్విత మనోహరాహ, ఎప్పుడు చూసినా చిరునవ్వు నవ్వుతారట, వాళ్ళ కోపం ఉండదటండి, మనోహరమైన ఆకారాలతో ఉంటారట. కానీ ఎవరైనా దోషాలు చేస్తేనో ఆ చిరునవ్వు పోతుందట వాళ్ళకి, కళ్ళల్లో ఆగ్రహం కనపడుతుందట, లోకాలు భస్మం చేయడానికి వాళ్ళకి చాలా శక్తి ఎక్కువ ఉన్నదట. ఆ వాళ్ళందరూ కూడా సాయంతన జలదీప ప్రఖ్య చక్రరథస్యతు అన్నాడు. సాయంకాలం పూట కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ఒకేసారి అంటే సాయంకాలం దాదాపు 5:30 నుంచి 7 గంటల వరకు ఏకబిగిన కర్పూర దీపాలు కనుక వెలిగించినట్టయితే అటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అని. ఒకేసారి కొన్ని కోటాను కోట్ల మంది స్త్రీలు కర్పూరాలు కనుక వెలిగిస్తే ఆ కర్పూరములన్నీ ఒకే చోట ఉంటే ఎంత వెలుతురుంటుందో ఈ ఒక్కొక్క దేవత కళ్ళల్లోనూ అంత మెరుపు కనబడుతుందట. వీళ్ళు చాపబాణవు చర్మఖడ్గౌ దధాన దివ్యకాంతయ. చాపము అంటే ధనుస్సు, బాణాలు, ఖడ్గాలు, డాళ్ళు ఇటువంటివి తీసుకుంటారు వీళ్ళు. వీళ్ళందరూ కూడా ధైర్య దేవతలు, ధైర్యాన్ని కూడా కలిగిస్తారు. వీళ్ళందరికీ నాయకురాలు పేరు ధైర్యాకర్షిణి అన్నమాట. ఇది ఇంక మిగతా వాళ్ళ పేర్లు చెప్పాలి, ఒక్కవాడి పేరే చెప్పారు. సప్తమే పర్వణి కృతా వాసా గుప్తరాభిదాహ. ఇక్కడ నుంచి 8వ కోణం నుంచి 7లోకి అడుగు పెట్టేవి పట్టు, అంటే 9 వర్ణించారు, 8 వర్ణించారు, 7వ కణుపు దగ్గరికి వచ్చాం. రథంలో 7వ పట్టు అన్నమాట. ఇందులో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు అనంగలేఖ, అనంగ వేగ, అనంగ అంకుశాపి. వీళ్ళెవరటండి? అనంగ మదన, అనంగ మదనాపుర, అనంగలేఖ, అనంగ వేగ, అనంగ అంకుశ, అనంగ మాలింగ్యపర. వీళ్ళని జపదేవతలు అంటారు. అంటే మీరు ఎప్పుడైనా చేతులు జపమాల పట్టుకుంటే జపమాల పట్టుకున్నంత మాత్రం చేత ప్రతి వాడికి ఆ సిద్ధి రాదు. ఎందుకు రాదు అంటే ప్రతి వాడికి మీరు మనం చెప్పుకున్నట్టుగా తాము తమకుండే ఏదో ఒక చిన్న వ్యసనము ఈ జపమాల లాగేస్తూ ఉంటుందిట. ఒక్కొక్కడు 1000 నామాలు, 100 నామాలు కూడా జపాలు చేస్తారు, కానీ ఫలించు వాళ్ళకి. ఎందుకని? నేను ఇవాళ సహస్ర గాయత్రి చేశానండి అంటాడు. కానీ ఆ సహస్రనామ గాయత్రి చేసినంత ఫలితం వాడికి వస్తే వాడు ముఖం కేసి మనం చూడలేము, అంత తేజస్సుతో ఉంటాడు ఆ రోజు వాడు. అయినా మరి ఎందుకని మనకి సిద్ధించడం లేదంటే మనకి ఉండే చిన్న వ్యసనం, రవ్వంత వ్యసనం మన యొక్క శక్తిని లాగేస్తున్నదట. ఒక ఆయన చాలా కష్టపడి వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. ఆయన చాలా గొప్పవాడని ప్రతీతి. ఒక పేదవాడికి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి అనుగ్రహం పొందాలి అనుకున్నాడు. అనుకుని బయలుదేరాడు. చాలా శ్రద్ధగా వినాలమ్మా వినేటప్పుడు, మళ్ళీ మధ్యలో మీకు కబుర్లు పెట్టుకోకండి, వినండి. క్లిష్టమైన కథ ఇది. ఈ దాటిన తర్వాత యుద్ధం పెద్ద చాలా తేలిగ్గా అర్థమవుతుంది మీకు. ఈ వర్ణన కొంచెం రహస్యమైన యోగ శాస్త్రాలు. ఆ ఒక ఊళ్ళో ఉండేటటువంటి కుర్రవాడికి ఏ పని చేసినా అందులో వాడికి కుదరడంలా. వ్యాపారం చేద్దామంటే పని చేయదు, ఇంకోటి చేద్దామంటే పని చేయదు, ఉద్యోగం సంపాదించుకోలేకపోతే నానా బాధ పడుతున్నాడు. అందుకని ఆ కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఆయన చాలా సిద్ధ పురుషుడు. ఆయన దగ్గరికి వెడితే మనకి ఏదైనా మార్గం చెబుతాడేమో, భుక్తి ముక్తి కూడా లభిస్తాయి. ఆయన దగ్గరికి వెడితే ఉద్యోగం దొరకదు, వ్యాపారం లాభించడం లేదని చెప్పి ఈయన గారు బయలుదేరాట ఈ కుర్రాడు. అలా బయలుదేరి వెడుతూ వెడుతూ ఉంటే దారిలో ఓ చోట ఓ రైతు కనపడ్డాడు. ఆ రైతు ఇతను నాతి నాయన చాలా హుషారుగా పెడుతున్నా ఎక్కడికన్నట్ట, ఎక్కడో దూరంగా కొండ మీద ఒక యోగి ఉన్నట్ట తపస్సు చేస్తట. ఆయన దగ్గరకి కనుక వెళ్ళినట్టయితే తపస్సులో సిద్ధి వస్తుందని విన్నాను నేను. ఆయన కోరిన కోరికలు తీరుస్తాట. అందుకని నాకు ఉద్యోగం సద్యోగం లేదు, ఏమన్నా డబ్బులు ఇప్పిస్తాడేమో ఆయన అనే కోరికతో పెడుతున్నాను అన్నట్ట. ఆ రైతు అన్నాడు, బాబు బాబు వెడితే వెళ్ళావు కానీ నాకు సందేహం ఉంది, నాకు నిమ్మ తోట వేసా, నిమ్మ తోట 10 ఏళ్ల క్రితం కొన్నా, ఈ 10 ఏళ్లుగా ఈ నిమ్మ తోటకి నేను ఎంత నీరు పెట్టానంటే పెట్టిన నీరు పెట్టినట్టుగా తోట పీల్ చేస్తుంది, కానీ ఒక్క చెట్టుకి కాయలేదు. ఎప్పుడు చూస్తే ఈసురోమని ఉంటాయి, కొంతమంది ఎంత తిన్నా అలాగే ఉంటారు. అలాగే ఈ నిమ్మ చెట్లు కూడా ఎన్ని నీళ్లు పోసిన ఒక్క కాయ ఈసురోమని ఉంటున్నాయి. ఎందువల్ల 10 ఏళ్లుగా మా నిమ్మ తోట ఫలించడం లేదో తెలియడంలా నాకు. దయతోటి ఆ యోగిని ఇది కూడా కనుక్కో అన్నట్ట. ఆ ఎలాగో పెడుతున్నాను కదా, మీది కనుక్కుంటానండి అని బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత ఓ చోట ఓ ముసరావిడ నానా బాధ పడుతుంది. ఏమమ్మా ముసలావిడ బయట కూర్చొని దుఃఖిస్తున్నావు అన్నట్ట. ఏం లేదు బాబు, నాకు మనవరాలు, మా అమ్మాయి పోయేటప్పుడు నాకేమో మనవరాలు చేతిలో పెట్టిపోయింది, నా కూతురి అమ్మాయి యుక్త వయస్సు వచ్చింది, నోరు లేదు, చిన్నప్పటి నుంచి మాట పోయింది, మరి చాలా బాధపడుతున్నది. ఈ పిల్లకి మాట వస్తే కానీ పెళ్లి చేసుకోమంటున్నారు పెళ్లి కొడుకులు, పెళ్ళి అయితే కానీ మాట్లాడదని కొంతమంది అన్నారు. ఇది ఎలాగో తెలియక బాధపడుతున్నానండి. ఇది బాగానే ఉంది వ్యవహారం, పెళ్ళి అయితే మాట వస్తుంది అట్టవాడు, మాట వస్తే పెళ్లి చేసుకుంటా ఉంటున్నట్టువాడు, ఇది ఎక్కడ సాధ్యమని ఏడుస్తున్నానందిట. అమ్మ అయితే పర్లేదు, నేను యోగి దగ్గరికి వెడుతున్నాను ఒక ఆయన దగ్గరికి, మీ అమ్మాయికి మాట ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుందో కనుక్కుంటాను నేను అని చెప్పి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ యోగి ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో ఆయన అతి కష్టమే పట్టుకున్నాడు. ఆ యోగి అన్నాడు, నాయన నేను నీకు చెప్పగలిగే స్థితిలో లేను, 1000 ఏళ్ళు అయింది తపస్సు మొదలెట్టి. ఆ 1000 ఏళ్ల తపస్సుకి గడ్డం మాత్రం అలా తరిగిపోతుంది, కానీ చూసేవాళ్ళందరికీ గడ్డాన్ని చూసి ఓహోహో యోగి యోగి అనుకుంటున్నారు. నా దగ్గర ఏమీ లేదు, రోగం తప్ప ఇది అన్నాడు. నేను యోగిని కాను రోగిని అన్నాడు. నిజమే, మనం కూడా ఏం చేస్తామంటే బాగా గడ్డం పెంచుకుని తెల్లగా జుట్టులా వేసేసుకుంటే వాడు యోగి అనుకుంటాం, పెద్ద గొడవ. ఇలా గడ్డం తీసుకున్నటువంటి వాడిని చూసి, శాలువ వేసుకున్నవాడు చూసి వాడు నిజంగా తపస్సు చేసినవాడు నమ్మం. అలాగే ఈయన గారు యోగి అనుకుని అందరూ వెంట పడుతున్నారట. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నా తపస్సు ఫలించడం లేదు, నీకు పుణ్యం ఉంటుంది, నేను కోరిన కోరిక తీర్చిపెట్టానట. అయ్యా ఎంతో ఆశపడి మీ దగ్గరికి వచ్చాను, మీరు కూడా మీ సిద్ధులు ఏమంటున్నారు, ఏం చేయమంటారు చెప్పండి అన్నట్టు ఏడు మొహం పెట్టి. ఏం పర్వాలా, నేను కదలకూడదు ఇక్కడ నుంచి, ఇప్పుడు దీక్షలో ఉన్నా, ఆ కొండ చివరికి వెళ్ళు, అక్కడ ఒక దివ్యమైనటువంటి తాబేలు ఒకటి ఉన్నది, ఆ తాబేలు మనిషి రూపంలో మాట్లాడుతుందిట, ఆవిడ దగ్గరికి వెళ్ళి నా విషయం అడుగు, నాకెందుకు తపస్సు ఫలించడం లేదో కనుక్కో, ఆవిడ నీకు సమాధానం చెబితే బాబు బాబు నాకు వచ్చి చెప్పు బాబు అన్నట్ట. సరేనని బయలుదేరాడు ఆయన. అక్కడ తాబేలు ఒకటి కూర్చుని అలా ఉన్నది, వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు ఆ తాబేలు చూసి తాబేలు అనుకోరట, రాయి అనుకుని కూర్చుని పోతూ ఉంటారట. కొంతమంది గదోహటి బస్సు ఎక్కి ప్రయాణం చేస్తే మన కాలు మీద దర్చేకి కూర్చుంటారు వాళ్ళు. ఆ కాలు బాబోయ్ అంటే ఏమైందిలేండి, బస్సు ఎక్కినాక మాత్రం కాలు మీద కూర్చుంటే ఏమైపోయింది, అరిగిపోతుందా తరిగిపోతుంది అంటారు, కాలు మనకు నెప్పా అలాగ పాప ఆ తాబేల మీద కూర్చున్నారట చాలామంది. ఈయన తాబేలు ఇక్కడ ఉండాలండి ఎక్కడని ఎవరు చెప్పరు. అప్పుడు ఆ తాబేలు తనతర తానే ఊరి ఉలిగితే పైన కూర్చుని వాళ్ళు బాబోయ్ దయ్యమని పారిపోయారట. ఓహో తాబేలని ఈయన కనిపెట్టి దగ్గరికి వెళ్ళి, అయ్యా కూరమరాజా మీకు నమస్కారం అండి అన్నాడు. ఏం బాబు, ఆ యోగి పంపించాడా నేను ఇక్కడికి? అవునండి. మరి నేను కేవలం 3 ప్రశ్నలకు మాత్రమే సమాధానం, ఒక రోజుకు 3 ప్రశ్నలు సమాధానం చెబుతా, నీకు 4 ప్రశ్నలు ఉన్నాయి. నీ ప్రశ్న ఉన్నది, ముసలావిడ మనవరాలి ప్రశ్న ఉన్నది, యోగి ప్రశ్న ఉన్నది, రైతు నిమ్మ తోట ప్రశ్న ఉన్నది, వెరసి 4 ప్రశ్నలు. నేను ఒక రోజుకి కేవలం 3, మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా నోరెప్పను, కాబట్టి నీ ప్రశ్నలు అడుగుతావా మిగతా వాళ్ళ ప్రశ్నలు అడుగుతావా అన్నాడు. బాబు భలే చిక్కొచ్చింది, అసలు నాకు ఉద్యోగం సద్యోగం లేక గిలగలాడిపోతున్నాను, ఈయనేమో ఇలాంటి కిట్కెట్టాడు ఏమిటి అనుకున్నాడు ఈయన. సర్లే నాకు పోతే పోయింది కానీ పాపం ముసలావిడ కూతురికి పెళ్ళవు కాబట్టి ఎంత బాధపడుతోంది, 1000 ఏళ్లు తపస్సు చేసి ఇంత గడ్డం పెంచుకున్న ఆయనతో పోలిస్తే నాకు ఉద్యోగం లేకపోవడం పెద్ద లెక్క, ఆయన అడుగుదాం, 10 ఏళ్లుగా నిమ్మ తోటలో నీరు పెట్టి కూడా నయా పైసా సంపాదించలేని ఆయనతో పోలిస్తే నాది పెద్ద కష్టమా అనుకుని, సర్లేండి అయితే వరసపెట్టి ఆ ముగ్గురివి తీర్చేయండి, ఆ రైతు గారు నిమ్మ తోట ఎందుకు ఫలించడం లేదు, ఎంత నీరు పోసినా, యోగికి తపస్సు ఎందుకు ఫలించదు, అలాగే ముసలావిడ మనవరాలకి మాట వచ్చేది ఎప్పుడు, పెళ్ళి అయ్యేది ఎప్పుడు, ఇవి చెప్పండి అన్నట్ట. ఆయన నవ్వాడు. ముందుగా యోగి సంగతి చెబుతున్నా, ఆయనకి దగ్గర కమండలం పెట్టుకున్నట్ట నీళ్లు, ఆచమనం చేయడానికి వాటి కమండలం ఉంటాయి కదండి నీళ్లు పెట్టుకునేవి, ఆ కమండలం ఆయనకి తపస్సులో గుర్తునే ఉంది, ఈ కమండలం ఎవడైనా పట్టుకుపోతారేమో అని భయం అంట. అది భయం ఆయనకి. అందుకని ఏంటి, స్నానానికి ఎడితే చాలు ఈ కమండలం జాగ్రత్తగా కాలి కింద పెట్టుకోను, కళ్ళు మూసుకుని జపం చేస్తుంటే ఎవడైనా పట్టుకుపోతాడేమో ఇలా కనుదీరు చూడంట అని. ఇలాగ 10,000 ఏళ్ళు గడిచింది. అందుకే ఈయన తపస్సు అంతా కమండలం కొట్టేసింది. అంటే ఈయన సహస్ర గాయత్రి చేస్తుంటే ఈయనకు ఒక్క గాయత్రి పనిచేస్తుంది, మిగతా 999 కమండలం కొట్టేస్తుంది. మనకు కూడా అంతే, గోదావరికి కమండలాలు ఇవి దర్జాగా చెంబులు తోమి పట్టుకెళ్ళి ఈ చెంబు ఎవడు పట్టుకుపోతాడేమో అని ఉంటుంది. అందుకే మన పూజలు ఫలించు. అలాగే జపమాల పట్టుకున్నప్పుడు మనకి దేని మీదనే వ్యామోహం ఉంటే ఒక్కొక్కడ కాఫీ మీద వ్యామోహం ఉంటుంది. అంచేత ఏమవుతుంది, ఈ జపం చేసినప్పుడు ఒక్క కాఫీ పట్టుకొస్తావు, వీడు కాఫీ దగ్గర కూర్చుంటాను అంటాడు, ఈ కాఫీ కొట్టేస్తుంది. కాఫీ అంటే కాఫీ అనే కదా, ఏది ఉంటే అదనమాట. అంచేత మనందరికీ జపసిద్ధి లభించకపోవడానికి అది కారణం ఆయన. ఆ కమండలాన్ని ఎవడికైనా దానం చేసేసాడా ఆయనకి జపసిద్ధి లభిస్తుంది. మరి రెండోది రైతు సంగతో, ఆయన నిమ్మతోట అడుగునంత బంగారం పాతు తెగ పెరిగిపోయింది, ఈ బంగారపు గనులు కొట్టేస్తున్నాయి నీరంతా, అది తవ్వేసి ఆ బంగారం ఎవరికైనా దానం చేస్తేనే ఆయనకి నిమ్మతోట భరిస్తుందని చెప్పాను. సరే, మూడవది, ముసలావిడ మనవరాలి తనకు కాబోయే భర్త మొహం చూసినప్పుడు ఆవిడకి మాటలు వస్తాయి, వాడేమో భర్త అన్నారు. సరే బాగానే ఉందనుకున్నాడు ఈయన, బయలుదేరాడు. ముందుగా యోగేశ్వరుడి దగ్గరికి వచ్చాడు. యోగేశ్వర మహానుభావ ఇది విషయం అన్నట్ట, అమ్మ బాబోయ్ అంత అన్యాయం జరిగిపోయింది, 1,000 ఏళ్ళు నా తపస్సు అంత వేస్ట్ అయిపోయింది, నాయన ఎప్పటికైనా మంచి పని చేసో ఈ కమండలం నీకు ఇచ్చేస్తున్నారు పట్టుకుపో అన్నట్ట. అయ్యా మళ్ళీ నాకెందుకండి అన్నాడు, పర్లేదు పట్టుకుపో అన్నాడు. ఆ కమండలం పుచ్చుకోగానే వీడి శరీరం తగతగతగ మెరిసిపోయింది తపస్సు. ఎందుకంటే ఈ 1,000 సంవత్సరాల తపస్సుక్తి అంతా కమండలంలో ఉన్నది వీడికి వచ్చేసింది. మంచి ఎక్కడ ఎక్కడ ఏమున్నాయో విషయాలన్నీ తెలుస్తున్నాయి వాడికి. అవి పుచ్చుకొచ్చి రైతుకు కూడా అలాగే ఆ బంగారభవనంలో రహస్యం చెప్పాట. చెప్పి ఆ ముసలవాడి దగ్గరికి వచ్చాట. అమ్మమ్మ ఈయన ఎవరు అందుట అమ్మాయి ఈతను చూడగానే, ఓహోహో ఈయనే కాబోయే భర్త అని అర్థమైంది వ్యవహారం. ఇదంతా కథ అంతా కూడా అగ్ని పురాణం అనే పురాణంలో కథ. ఈ కథ అంతా ఒక పక్కన పెడితే మనకి ఇందులో ప్రధానంగా కావలసినటువంటి విధానం ఏంటంటే, మనకి సిద్ధి ఈ జపాలు తపాలు చేసేటప్పుడు ఎందుకు ఫలించడం లేదనే దానికి కారణం వస్తు వ్యామోహము, వ్యసనం. అది ఏ వ్యసనమైనా సరే. అలాగే కొంతమంది సిగరెట్ల అలవాట్లు ఉంటాయి, వీళ్ళు ఏంటంటే ఈ జపం తొందరగా పూర్తి చేసుకుని ఆ సిగరెట్కి వెళ్ళిపోవాలి. అలాగే కొంతమంది దీక్షలు తీసుకుంటారు, ఎప్పుడు ఈ 40 రోజులు దీక్ష అవుతుందో అయిపోగానే రిటర్న్ జర్నీలో పుచ్చుకుందామా అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అగ్ని పురాణం సుస్పష్టంగా చెబుతున్నది, అది లాగుతూ ఉన్నంత వరకు ఈ జపతపాలు ఈ దీక్షల యొక్క ఫలితాలు ఉండవు. ఇంతకాలం మనం కష్టపడి చేసినటువంటిది అవి లాగి వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న చితగా వాటి కోసం మహత్తరమైన శక్తుల్ని పాడు చేసుకోకండి అంటున్నాయి. అటువంటి శక్తులు పాడయ్యే వాళ్ళకి చాలా వరకు సిద్ధిని కలిగించేటటువంటి లక్షణం ఇప్పుడు మనం చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సప్తమ ప్రాకారం దగ్గర అంటే 7వ భాగం దగ్గర ఉండేటటువంటి అనంగ మదనాతుర అనంగ లేఖ అనంగ వేగిని అనంగ అంకుశ అనంగమాలింగ మొదలైనటువంటి వీళ్ళు జపాత్విషహ అన్నారన్నమాట. ఈ దేవతలు జపించినట్టయితే లేక వీళ్ళ వర్ణన విన్నట్టయితే వీళ్ళు మనకి ఇటువంటి వాటిల్లో ఫలితం పోకుండా జపాల ఫలితం మనల్ని కాపాడతారు. అంతటి గొప్ప వాళ్ళు వీళ్ళంతా ఎక్కడున్నారు, 7వ భాగంలో ఉన్నారు. అథ చక్రరథేంద్రస్య షష్ఠం పర్వసమాశ్రితాః. ఇక 6వ భాగంలోకి వచ్చాం. ఈ 6వ భాగంలో ఎవరున్నారు, సర్వ సంక్షోభిణీ ముఖ్యాః సంప్రదాయాఖ్యయాయుతాః వేణీ కృతకచస్తోమాః సింధూర తిలకోజ్జలాః. సర్వ సంక్షోభిణి అనేటటువంటి పేరు కలిగిన ముఖ్య దేవతలు ఇక్కడ ఉంటారు. వీళ్ళందరూ జుట్టుని విరబోసుకుంటారు. వీళ్ళ జుట్టు కదులుతూ ఉంటే ఆకాశాలే కదులుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి. సింధూర తిలకం ధరిస్తారు. తిలకము అన్నప్పుడు సింధూరం ఒత్తకూడదు, సింధూరము అంటే ఏనుగు, సింధూరము అని ఒత్తు లేకుండా ఉంటే మాత్రం ఆ ఎర్రనైనటువంటి రంగు కలిగినటువంటిది అని అర్థం అనమాట. గంధ సింధూరం అంటారే అదనమాట. మనం చాలామంది ఇక్కడే చాలా పొరపాటు పడుతూ ఉంటాం అనమాట. సింధూరము దీర్ఘం లేకుండా ఒత్తుతూ ఉంటే ఏమిటి అర్థం, ఏనుగు. అందుకే సింధూరం వ్రజసేవిత, సింధూరం వ్రజము అంటే ఇక్కడ ఏనుగుల సమూహం. ఇక్కడ కొంతమంది లలితా సహస్రనామం చదివి వాళ్ళు తప్పులు చదువుతూ సింధూర వ్రజసేవిత అని చదువుతారు, అలా చదివితే తప్పు అనమాట. సింధూర వ్రజసేవిత సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత అంటారు. ఇది సింధూరము, ఇక్కడ ఒత్తు ఉండదు దీర్ఘం ఉంటుంది. ఆ సింధూరము అనేటటువంటి తిలకాన్ని బొట్టుని పొట్టుకు పొడుగ్గా పెట్టుకుంటారట వాళ్ళంతా. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కాలానల సమన్విత. ప్రళయకాలంలో అగ్నిదేవుడు ఎంత ధగధగా మెరిసిపోతూ ఉంటాడో, ఎంత వేడిగా ఉంటాడో అంత కాంతితో వీళ్ళు ఉంటారు. వీళ్ళ చేతుల్లో ఉండే ధనుస్సులు అగ్నిజ్వాలల్లా ఉంటాయి, బాణములు అగ్ని బాణములు, రూపాలు, అగ్ని రూపాలు. వీళ్ళ సమస్తమైన ఆయుధాలు అగ్ని స్వరూపాలు. అందుకే వీళ్ళని దీప్త విగ్రహ, వెలిగేటటువంటి రూపాలు కలిగిన స్త్రీలు అన్నారు వీళ్ళని. వీళ్ళందరూ కూడా భండాసురుడి యుద్ధంలో భస్మం చేసేస్తాం, వాడిని నాశనం చేసేస్తాం, అమ్మ నువ్వు అనుజయ్యి అంటున్నారట. వాళ్ళల్లో ప్రధానమైన వాళ్ళు సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షణి, సర్వ క్లాదిని, సర్వ సమ్మోహిని, ఈ సర్వ మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక ఐదవ పాటలో అడుగు పెట్టాం ఆరులో నుంచి. అత పంచమ పర్వస్థ కులోత్తీర్ణ ఇది స్మృతాహ. ఇక ఐదవ భాగంలో ఉండే వాళ్ళని కులోత్తీర్ణ దేవతలు అంటారు. వీళ్ళు స్ఫటికాలు ఉంటాయి చూడండి, ఆ స్ఫటికాల రంగుల్లో ఉంటారు. పరసు అంటే గండ్రగొడ్డలి పాశం ధరిస్తారు, గడ ధరిస్తే పెద్ద మంచి ఉక్కు గదలు ధరిస్తారట చేతుల్లో. మెడల్లో గంటలు ఉంటాయట, కదులుతూ ఉంటే గణగణగణలు ఆడుతూ ఉంటాయట ఈ గంటలు. మణిమాలను ధరిస్తారు వీళ్ళు. రాక్షసుల పాలిటి మృత్యువు దేవతలు వీళ్ళంతా కూడా. ఇలా మురుగుటి ముడివేస్తే చాలు ఎంత వాళ్ళైనా వసం అయిపోతారు. సర్వ మంగళ స్వరూపాలు వీళ్ళంతా కూడా. వీళ్ళ పేర్లు ఏమిటి అంటే సర్వ ప్రియంకరి, సర్వ సిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచిని, సర్వ మృత్యుప్రశమని, సర్వ విఘ్న నివారణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. వీళ్ళు పది మంది. ఈ పది మంది దేవతలు కూడా దయాదేవతలు అని పేరట వీళ్ళకి. అంటే చాలా తొందరగా దయ కలుగుతుంది వీళ్ళకి. వాళ్ళ గురించినటువంటి కథ వింటూనే జాలి పడిపోతారట వాళ్ళు. జాలి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా నాలుగవలో గడుగు పెట్టాం. చక్రే తురీయ పర్వస్థ ముక్తాహారసమన్విత. ఇక ఈ నాలుగవ భాగంలోకి వచ్చేసరికి నిగర్భయోగిని, వశిని, కామేశ్వరి, సర్వజ్ఞానమయి, నిగర్భయోగిని, సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి నినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి ఈ దేవతలు. వీళ్ళని ఈప్సిత ఫలప్రదా దేవతలు అంటే ఈప్సితము నువ్వు ఏది కోరుకున్నావో తత్ఫలమును, ఆ ఫలమును నీకు ఇచ్చేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా చతుర్భుజములు, నాలుగు భుజాలు ధరిస్తారట. వజ్రము, శక్తి, తామరము ధరిస్తారట. వీళ్ళందరూ కూడా పండాసురుడి యొక్క సైన్యాన్ని మేము యుద్ధంలో నాశనం చేస్తాం అని శపథాలు చేస్తూ ఉన్నారట. ఇక మూడవ కడుపు దగ్గరికి వచ్చాం, రథంలో మూడవ భాగం. ఇందులో రహస్య యోగిని అని పేరు కలిగినటువంటి వాగ్దేవతలు ఉంటారు. ఈ వాగ్దేవతల యొక్క అనుగ్రహంతో మనకి ప్రకట వాక్శక్తి వస్తుందన్నమాట. వాక్శక్తి ఎటువంటిది అంటే ఏమంటే జరుగుతుంది అటువంటి వాక్శక్తి వస్తుంది. వీళ్ళందరూ ఎర్రని అశోక వృక్షాల్లాగా ఉంటారు. అశోక వృక్షం యొక్క పువ్వులు ఎర్రగా ఉండేవి పూర్వం, అసలు ఇప్పుడు పువ్వులే లేవు కాబట్టి వదిలేయండి అది. తర్వాత చేతులు బాణములు మొదలైనవి ధరిస్తారు, కవచాలు వేసుకుంటారు, వీణా పుస్తక శోభిత పుస్తకాలు, వీణాలు కూడా ధరిస్తారట. వశిని, కామేశ్వరి, భోగిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే 8 మంది దేవతలు కూడా ఈ భాగంలో ఉంటారన్నమాట. ఈ మూడులో వీళ్ళు దైత్య సంహార హేతవ. వీళ్ళే మొట్టమొదటి అసలు యుద్ధంలో ప్రారంభానికి అడుగు పెట్టిన వాళ్ళు. అథ చక్ర రథేంద్రస్య ద్వితీయం పర్వ సంశ్రితాక చాపబాణౌ పానపాత్రం మాతులుంగం కృపాణికాం త్రిస్రస్త్రిపీఠ నిలయ అష్టభాగు సమన్విత ఫలకం నాగపాశంచ ఘంటాంచైవ మహాధ్వనిం బిభ్రాణా మదిరామత్త అతిగుప్త రహస్యకాహ. ఇక రెండవ పార్ట్లోకి వచ్చేసరికి చాపములు బాణములు ధరించడమే కాక మధువుని, తేనెని ధరించినటువంటి పాత్రలు కూడా పుచ్చుకుని తేనె తాగుతూ ఉంటారట వాళ్ళు ఆ దేవతలు. వీళ్ళందరూ ఏనుగులు వలె మంచి బలశాలినటువంటి దేవతలు వీళ్ళు. వీళ్ళ 8 బాహువులు ఉంటాయి, 8 చేతుల్లోనూ కూడా రకరకాల ఆయుధాలు ధరిస్తారట వీళ్ళు. నాగపాశాలు, ఘంటలు కూడా ధరిస్తారు వీళ్ళు. వీళ్ళని కామేశి, వజ్రేశ్వరి అని పిలుస్తారు. వీళ్ళు పండ సైన్యాన్ని చూపులతో చాలా వరకు భస్మం చేశారట. ఇక మొట్టమొదటి స్థానంలోకి వచ్చేప్పటికి ఆ మొదటి స్థానమే రథంలో చూడండి, కూర్చోడానికి వేదిక ఉంటుందిగా, రథం అనగానే ఎత్తైన సీటు. ఆ ఎత్తైన సీటే ఆసనమే 1వ స్థానం, ప్రథమ స్థానం. అక్కడ ఎవరుంటారు? అది మామూలు పీఠం కాదు, అక్కడ ఒక్కరు మాత్రమే కూర్చోగలరు. అది అద్భుతమైన పీఠం. ఆ మొదటి స్థానాన్ని, మొదటి భాగాన్ని ఆనంద పీఠము అంటారట. అత ఆనంద మహాపీఠే రథ మధ్యమ పర్వణి. కొంచెం పక్కకు పెట్టవయ్యా, సరిగ్గా ఘాటు ముక్కుల్లో గడిపట్ల. పరితో రచిత వాస ప్రోక్తాహ పంచదశాక్షర. సరిగ్గా ప్రథమ స్థానాన్ని ఏమన్నాం? ఆనంద పీఠము. ఆ మహాపీఠమే రథ మధ్యంలో ఉండేటటువంటి యుద్ధం చేసేవాడు కూర్చునే స్థానం అన్నమాట అది. అదిగో ఆ మత్స్య పర్వంలో అక్కడ కూర్చున్నటువంటి ఆవిడ పంచదశ అక్షరములకు దేవత. 15 అక్షరాల మంత్రం ఒకటి ఉన్నది. ఆ 15 అక్షరాల మంత్రానికి పంచదశాక్షరి అని పేరు. పంచదశి పంచదశాక్షరి మహామంత్రము అంటారు. ఈ మహామంత్రం ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం. మామూలుగా అయితే మనం ఇలా రాత్రిలప్పుడు భోజనం చేసినప్పుడు ముత్తడించుకోం, అందరూ కూడా 5 పర్యాయాలు ఉచ్చరిస్తాను అనండి. బహుశా ఇదివరకు ఎప్పుడైనా ఇక్కడ దేవి భాగవతం టైంలో చెప్పుకుంటే చెప్పుండొచ్చు, లేకపోతే ఈ సందర్భంలో 5 పర్యాయములు కళ్ళు మూసుకుని ఉచ్చరించండి, తర్వాత కళ్ళు తెరవండి. చెప్పండి. క ఏ ఇల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం క ఏ ఇల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం క ఏ ఇల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం క ఏ ఇల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం క ఏ ఇల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం. ఇందులో రాసే అక్షములు క తర్వాత అన్ని పొట్టివే. క పొట్టి, ఏ అన్నప్పుడు దీర్ఘం, ఏ అన్నప్పుడు ఆల్లో ఏ రాయాలి, ఆల్లో ఏ, ఈ అన్నప్పుడు కూడా ఆల్లో ఈ రాయాలి. లా హ్రీం క ఏ ఎల హ్రీం, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు. హసక హల హ్రీం, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6 ఉన్నాయి. సకల హ్రీం 4, వెరసి 15 అక్షరములు. ఈ 15 అక్షరములే లలితా త్రిశితి అనే వాటిల్లో మొదటిగా ఉంటాయి. చూడండి మీరు కావాలంటే లలితా త్రిశితిలో మొదటి అక్షరాలు కలిపితే ఈ అక్షరాలు వస్తాయి. దీన్ని పంచదశి అని ఒక మహామంత్రము అన్నారు. అటువంటి మహామంత్ర స్వరూపిణైన జగన్మాత ఆసనం మీద మహానంద పీఠంలో కూర్చున్నది అన్నమాట. తిథి నిత్యాహ కళారూపా విశ్వం వ్యాప్యైవ సంస్థితాహ పండాసురాది దైత్యేషు ప్రక్షుబ్ద భృగుటీతటాహ. ఈ 15 అక్షరాలకి మూల దేవత అయినటువంటి అమ్మవారిని సేవించడానికి ఈ 15 అక్షరాలు కూడా 15 రూపాలతో అమ్మ పాదాల దగ్గర కూర్చుంటాయట. అమ్మ ఇలా పీఠంలో కూర్చుంటే పాదాల దగ్గర ఈ 15 అక్షరాలు కూర్చుంటాయట. ఎలా కూర్చుంటాయి? కాలరూప, అలాగే తిథినిత్య, దేవి సమాజ నికర, ఈ విధమైనటువంటి పేర్లు కలిగినటువంటివి. అద్భుతమైనటువంటి నామాల్లో ముఖ్యమైన నామాలు కామేశి, భగమాల, నిత్యక్లిన్న, పేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, దూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జాలామాలినిక. వీళ్ళని ఏమన్నారు? ఈ 15 దేవతల యొక్క రూపాలు. ఈ 15 అక్షరాలు ఇప్పుడు మనం చెప్పినటువంటి అక్షరాలే ఈ రూపాలు ధరించాయన్నమాట. అమ్మ పాదాలు సేవలు చేసుకుంటారు వీళ్ళు. ఈ విధంగా మొత్తం 9 రకాలైనటువంటి భాగములతో ఒక రథం ఉన్నదన్నమాట. మనం కూడా సైకిలే తీసుకున్నాం, ఒక వాహనం, హ్యాండిల్ ఒక భాగం, మధ్యలో ఫోర్క్ ఒక భాగం, కడ్డీ ఒక భాగం, కూర్చునే ఆసనం ఒక భాగం, వెనక క్యారేజీ ఒక భాగం, చక్రాలు ఒక భాగం, ఇలా కొన్ని భాగాలు లేవు. అమ్మవారి రథానికి కూడా అలా 9 భాగాలు. అయితే మనకి దానికి తేడా ఏంటి? అది విశాలమైన రథం కనుక 9 భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఇంతంతమంది దేవతలు ఉన్నారు. అమ్మవారి అదృష్టపూర్వకమైన మహాద్భుతమైన శ్రీచక్రం యొక్క వర్ణన ఇది, ఆ రథం యొక్క వర్ణన. ఇక అమ్మవారికి ఓ పక్కన మరో దేవత కూడా ఉందిగా, మంత్రినాథ, మంత్రిణ్యంబ. ఎవరవిడ? శ్యామలాదేవి అని చెప్పాము నిన్న, విద్యాది దేవత. ఆవిడ రథానికి 7 భాగాలు ఉన్నాయట. ఈ 7 భాగములు క్లుప్తంగా చెబుతాను నాయన విను. కేయచక్ర రథే పర్వ మధ్య పీఠ నికేతన. అందులో ఒక భాగంలో మధ్య భాగంలో సంగీత యోగిని శ్రీదేవి, మరి అలాగే రతివల్లవ అని పేర్లు కలిగిన దేవతలు ఉంటారు. 2వ భాగంలో రతి, ప్రీతి, మనోజ అనేటటువంటి దేవతలు ఉంటారు. 3వ దాంట్లో మనోభూబాణ దేవత, ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని అనే దేవతలు ఉంటారు. తర్వాత 4వ దాంట్లో ఉన్మాదిని, దీప్తకార్ముక మొదలైన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత 5వ దాంట్లో కామేశ్వరి, మహామాల అనే దేవతలు ఉంటారు. ఆ తరువాత దాంట్లో కామరాజ, కందర్ప మన్మథ, మకరధ్వజ అనే దేవతలు ఉంటారు. ఆ తరువాత దాంట్లో బ్రాహ్మి, పూర్వోక్త, చండిక, అష్టమి అనే దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా అట్టహాసాలు చేస్తూ వజ్రములు ఉండుతో తయారు చేయబడినటువంటి దివ్యములైన కవచాలు ధరిస్తారు. వీళ్ళందరూ లక్ష్మీ ప్రదారం తయారు చేసేటటువంటి దేవతలు వీళ్ళు. ఇక మరో పక్కన అమ్మవారికి కిరిచక్రము అని ఒక రథముతో ఒక ఆవిడ వస్తున్నది. అందులో కూర్చునే ఆవిడ పేరు దండనాథ. ఆవిడ దానికి ఐదు భాగాలు ఉన్నాయి ఆరాధనలో. ఐదు భాగాల్లో ఏ ఏ దేవతలు ఉన్నారు అంటే, మొదటి దాంట్లో దండనాయిక, జగద్దండనాయిక, లోక కంటక నాశిని అనే ముగ్గురు ఉంటారు. రెండవ దానిలో రెండవ భాగంలో జ్వాలామాలిని, అతినీల అనే దేవతలు ఉంటారు. మూడవ దాంట్లో అభినందిని, దేవి యంత్ర అనేవాళ్ళు ఉంటారు. నాలుగవ దాంట్లో పంచతంత్రిని, యంత్రేశి అనే దేవతలు ఉంటారు. ఆ చివరి భాగములో పర్వణ, స్థానమిశ్రిత, యక్షిణి, శంఖిని, లాకిని అనే దేవతలు ఉంటారు. ఇది కాకుండా మనం చెప్పుకున్నామే అశ్వారూఢ అనే దేవత, ఆవిడ కూడా ఒక రథాన్ని అధిరోహించి వస్తుందట. ఆవిడ దగ్గర లాకిన్యంబ, యాకిన్యంబ అనేటటువంటి ప్రధాన దేవతలు చిరోహర, సోలాధ్యాయుత సంపన్న, పీతవర్ణ అతిగర్విత, మేధోనిష్ట, మధుప్రీత, బంధిన్యాది సమన్విత, దధ్యన్నాసక్త హృదయ, డాకిని రూపధారిణి అని చెప్పుకుంటున్నాం. ఆ డాకిని, ఈ శాకిని, ఈ కాకిని, ఈ దేవతలందరూ కూడా ఎవరి దగ్గర ఉంటారు అంటే అశ్వారూఢ అనే దేవత యొక్క అధీనంలో ఉంటారన్నమాట వాళ్ళు. అలా మొత్తం చివర ఆవిడ హాకిన్యంబ స్వరూపిణి. ఈ విధంగా ఇక అమ్మవారికి మూడు యోజనాలు ముందు, మూడు యోజనాల వెనకాతల వెయ్యేసి వెయ్యేసి రథాలు పెడతాయి. ఆ రథాల్లో ఉండే కొంతమంది దేవతల పేర్లు చెబుతున్నాడు. అందరూ చెప్పడానికి వీలు కాదు, కొన్ని వేలు లక్షలు ఉన్నారు గనక. సిద్ధ, అగ్నిసాధ్య, విశ్వదేవత, విశ్వకర్మ, మయాదేవత, మాతృదేవత, వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క కార్యసిద్ధి దేవతలట. లలితాయాం కార్యసిద్ధిం విజ్ఞాపయతుమాగత. అమ్మవారు ఎప్పుడెప్పుడు ఏ పని చెయ్యాలి అని చెబితే మిగతా వాళ్ళకి చెప్పి, ఇదిగో ఇలా నడవండి, ఇదిగో ఇలా యుద్ధానికి ఆక్రమించండి, ఇలా వెళితే మీరు విజయం పొందుతారు, ఈ విధంగా ఆర్డర్లు వేసేటటువంటి దేవతలు వీళ్ళంతా. ఇంకా అమ్మవారి యొక్క దేవ యుద్ధం చూడటానికి భండాసుడి దగ్గరికి ఎలా వెడుతుంది ఈవిడ? ఆ అద్భుతమైన విషయం అంతా చూడాలని ఆకాశంలో దేవతలంతా బారులు తీరారట. దిక్పాలకులు, రుద్రులు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మాదులు. ఆశ్చర్యకరమైనది, భండాసురుడు శతరుద్రి అని జపించి మహాతపస్సు చేసి గొప్ప ఐశ్వర్యం పొందాడు, వరాలు పొందాడు. వాడితో అమ్మవారు ఇంత పరివారాన్ని సృష్టించుకుని అనేక రథాలతో పెడుతోంది. రథ సైన్యం ఒక పక్కన, గుర్రాలు ఒక పక్కన పెడుతున్నాయి, ఏనుగులు ఒక తోట పెడుతున్నాయి. సాక్షాత్తు జగదంబ మరి త్రిచక్ర రథం మీద పెడుతూ ఉన్నది. మరో పక్కన వరాహాల సైన్యం, ఎక్కడా లేని స్పెషల్ ఫోర్స్ అది అని ఆశ్చర్యపోతూ దేవతల ఆకాశ మార్గంలో ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారట? అమ్మవారు వెళ్లే దారి పొడుగుతా కూడా మాణిక్య గిరివజ్రోణం హస్తే పిసతి పిండకం, ఇలా చేతుల్లో మాణిక్యాలు తీసుకుని విసురుతూ ఉన్నారట అమ్మవారి మీద కలగా. అంటే శుభం కోసం పేలాలు అవి వేసినట్టుగా మాణిక్యాలు వేసుకుంటున్నారు. ఈ వేసుకుంటూ ఉంటే కొంతమంది అమాయకులు ఆ మధ్యలో దూరి తీసుకుందాం అనుకున్నాం, కానీ తీసుకుంటే అందులో పడి నలిగిపోతామని వెనక్కి తిరిగి భయపడి పెడుతూ ఉన్నారట. ఎవడగోల వాడిది. ఆ పక్కన ఉండే సామాన్య మానవులు కొందరు చూస్తూ ఉంటారు. ఎన్ని తపస్సులు చేసినా, జపాలు చేసినా కూడా ఐశ్వర్య కాముకత్వం అనేది మానవుడు చచ్చేంతకాలం వదలదటండి. ఎంతవాడికైనా సరే, వాడు వశిష్ఠుడైనా విశ్వామిత్రుడైనా, ఇక మిగతా వాళ్ళ సంగతి చెప్పేది ఏమున్నది? అందుకని అమ్మవారు యాత్ర చేసి కొడుతూ ఉంటే మాణిక్యములు ఏమైనా దొరుకుతాయేమో అనుకుంటున్నారట. హృదయం అనేటటువంటి మాణిక్యం దొరుకుతుంది అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటే. హర్ష సంఫుల్ల వదనాక స్ఫురత్పులక భూషణాక ముహుర్జయ జయంతే వస్తువానాలలితేశ్వరీం తుంబురుర్ నారదశ్చైవ సాక్షాదేవ సరస్వతి విశ్వావసు ప్రభృతయో గంధర్వాహ సురగాయః. విశ్వావసుడు అనేటటువంటి వాడు, ఆయన యొక్క గంధర్వులు, దేవతల్లో గాయకులు ఉంటారు, దేవగాయకులు వాళ్ళు, తుంబురుడు, నారదుడు, సాక్షాత్తు సరస్వతీదేవి, వీళ్ళు అమ్మవారి యొక్క వెళ్లే మార్గంలో ఆకాశంలో నిలబడి జయమంగళ గౌరీదేవి అంటూ చక్కగా జయజయధ్వానాలు చేస్తున్నారట. జయమంగళ పద్యాన్ని పఠింత పటుగీతిభిహి, జయజయధ్వానములతో మంగళగీతాలు పాడుతున్నారు, పద్యాలు కొందరు పాడుతున్నారు. ఆ పాడుతున్నందుకు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయటండి. ఆనంద బాష్పాలంటారు. నిజంగా భక్తి శ్రద్ధలతో ఆనందంతో పాడితే అలా కళ్ళమట నీళ్లు రావాలి. కానీ ఒక్కొక్కరు అరిచి నామని చెప్పిస్తూ ఉంటే నిజంగా కళ్ళమట నీళ్లు వస్తాయి, ఏడుపుతో చెవులు పగిలిపోయి. అలా కాకుండా వీళ్ళకి మాత్రం సహజానందంతో కళ్ళ వెంబడ నీళ్లు వస్తూ ఉన్నాయట. అందుకని హర్ష సంఫుల్ల వదనాహ, ఈ చెప్పేవాళ్ళందరూ కూడా ఆనందంతో చెబుతున్నారు, వినేవాళ్ళు ఆనందంతో వింటున్నారు. ఆకాశ మార్గంలో వాళ్ళు వింటూ ఉంటే కింద వెళ్ళేవాళ్ళు కూడా
ఆ పైకి చూస్తూ జయ జయ శబ్దాలు విని బ్రహ్మానందం పొందుతున్నారట. మాటి మాటికి స్తవానాలలితేశ్వరి అమ్మ లలితా పరావట్టారికని జగన్మాతని స్తుతిస్తూ ఆనందం పొందుతున్నారట. హర్షేణాఢ్యా మధోన్మత్త ప్రనృత్యంత పదే పదే. కొంతమందికి ఆనందం ఎక్కువైపోయింది. అందుకని వాళ్ళని ఏమన్నారంటే హరిషేణ ఆఢ్య మధోన్మత్త, ఆనందం ఎక్కువైపోయి మదోన్మత్తులైపోయి ఎగిరి గంతులేయడం మొదలెట్టారు. ఇప్పుడు మనకు కూడా ఊరేగింపులు డెంగులు చూడండి, కొంతమంది డెంగు 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 డెంగున ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. అది ఏంటంటే ఆనంద రసం పాలు ఎక్కువయింది అన్నమాట. అలా ఎక్కువయ్యి కొంతమంది అమ్మవారి యొక్క ముందు భాగంలో డప్పులు వాయించుకుంటూ డోలు వాయించుకుంటూ ఎగిరి గంతులేస్తూ ఓ నానా గందరగోళం చేసేసారట. ఆనందం అది కూడా ఈ విధంగా ఉంటూ ఉంటే అంతలో మామూలు వాళ్ళ సప్త ఋషయ వశిష్ఠ అద్యాహ రుగ్యదు సామరూపిభి. ఆ గెంతులేసిన వాళ్ళు సామాన్యులు కాదు. ఏదో మామూలు వాడైతే వాడికి ఎగిరి గెంతులేస్తున్నాడు ఆనందం తట్టుకోలేకపోయాడు అనుకోవచ్చు. సప్త ఋషులట, వశిష్ఠాది మహర్షులట, సామాది మంత్రములను వేద మంత్రములను చదువుతూ కూడా ఎగిరి ఆనందంతో గంతులేస్తున్నారట. అది చూచి దేవతలు అంటున్నారు ఇంతటి ఋషులు గంభీర స్వభావం కలిగిన వాళ్ళు, ఒత్తప్పుడు చాలా గంభీరంగా ఉంటారు, అసలు నవ్వరు కూడా. మామూలుగా మనం కొంచెం హాస్యం వేస్తే జోకులకి నవ్వుతాం, ఏడుపు వస్తే ఏడుస్తాం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఓ పట్టణ తేరికి కదలరు, గంభీరంగా ఉంటారు, తిట్టినా అలాగే ఉంటారు, కొట్టినా అలాగే ఉంటారు. అటువంటి గంభీర స్వభావం కలిగిన సప్త ఋషులు కూడా అమ్మవారు పెడుతూ ఉంటే ఆనందంతో తమను తాము మర్చిపోయి ఎగిరి గంతులేసి ఉన్మత్తులై ప్రలపించడం మొదలెట్టారట. అది చూసిన వాళ్ళు అహో అమ్మ జగన్మాత శక్తి ఎంత గొప్పది, వీళ్ళు కూడా గంభీర స్వభావులు కూడా ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారే అనుకున్నారట. అది సిద్ధి పొందడం అంటే. ఆనందకరమైన అమ్మవారి వర్ణన వచ్చినప్పుడు బిగుసుకుపోయి కదలకుండా ఆనంద, కొంతమంది అంతేనండి ఎంత నవ్వించండి వాడు నవ్వడం, ఎంత ఏ ముఖంలో ఫీలింగ్స్ ఉండవు, అది కాదట. సిద్ధులకి ఆనందం కలుగుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి అవధూతలైన వాళ్ళు నవ్వుతారు ఒక్కొక్కప్పుడు, ఏడుస్తారు ఒక్కొక్కప్పుడు. దత్తాత్రేయుడు అలాంటి పనులే చేస్తాడు. సిద్ధి పొందారు వాళ్ళు అమ్మవారిని చూడటం వల్ల, అందువల్ల ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారట. పిచ్చివాళ్ళు అయిపోయారు, చొక్కాలు చింపుకున్నారట. ఆ కాసేపు చొక్కాలంటే పైనుండి ఉత్తరీయాలు మొదలైనవి వస్త్రములు అన్నాడు, అవి చింపుకుని ఆనందంతో ఎగిరారట. ఇక ఆశీర్వాదేన మహత వర్ధయామాసురుత్తమా, వేద మంత్రాలతో అమ్మవారిని అమ్మా నీకు జయం కలుగుగా అంటున్నారట. అమ్మవారికి జయం కలగాలంటే కూడా ఆశీర్వచనమే. ఆశీర్వచనం జగన్మాత కూడా చేస్తాం మనం కూడా, అదే స్వస్తి అంటే అమ్మకు కూడా ఆశీర్వచనం చెప్తున్నారట వాళ్ళంతా కూడా. తైహి స్తూయమానా లలిత రాజమానా రథోత్తమే భండాసురం వినిర్జేతుముద్దండై సహ సైనికై. వారందరి చేత పదే పదే స్తుతింపబడుతూ జయ జయధ్వానాలు అందుకుంటున్నటువంటి జగన్మాత లలిత పరాభట్టారికాదేవి ఆ దివ్యరథంలో ధగద్ధగాయమానమై వెలుగుతూ భండాసురుణ్ణి జయించడానికి ముందుకు సాగిపోతూ ఉన్నది. ఆకర్ణ్య లలితాదేవ్యాక యాత్రా నిగమ నిస్సనం మహాంతం క్షోభయా మాత భండాసురపురాలయాః యత్ర చాస్తి దురాశస్య పండదైత్యస్య దుర్ధియః మహేంద్ర పర్వతో పాంతే మహార్ణవతటే పురం. ఈ అమ్మవారి సైన్యం టకటకలాడించుకుంటూ భూమిని దద్దరిల్ల చేసుకుంటూ వస్తూ ఉండడం, ఓ పక్కన దేవతలు మొదలైన వాళ్ళ కోలాహలాలు, నారద తుంబురుల గానము, మహర్షులు వస్త్రములు చింపుకుని నృత్యం చేయడం, ఈ కలకల శబ్దం మామూలు గొడవ. ఈ గొడవ ఎక్కడో సోనితపురంలో ఉన్నటువంటి భండాసురుడికి సైన్యానికి వాళ్ళకి తెలిసింది. ఏంటబ్బాయి కోలాహలం, ఈ మధ్యకాలంలో దేవతలు అసలు పేట్రేగడే, ఆనందం లేదే, ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా కొంపదీసి వీళ్ళకి ఏమైనా శుభవార్త వచ్చాయా లేక మన భండాసురుడి శక్తి తగ్గిందా అని భయపడ్డారు సైనికులు. కొంతమంది ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ దూరం నుంచి చూశారట. నేలంతా ఈనొచ్చేస్తుంది అన్నట్టుగా సైన్యం కదిలొస్తుంది. ఒక్కసారి గగులు పొడిచిందట వాళ్ళ గోళ్ళు. ఓయ్ బాబా ఇదేమో సైన్యం రా బాబు, అంతా లేడీస్ సైన్యం, కానీ వచ్చే సైన్యం అందరి చేతుల్లో సోలాలు కత్తులు కటారులు. అయ్యే బాబోయ్ ఏమిటి సైన్యం, ఆ ముఖాలు ఏమిటి, ఆ కూరలు ఏమిటి, భయపడిపోయారట. గజగజగజ వణికిపోయారట వాళ్ళు, పరుగు పరుగులు వచ్చేసారట. భండాసుర పురాలయాగ భండాసురుడి పురాలయాలు అయిన వీళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. మహారాజా మహారాజా, ఓయ్ బాబా మీరు ఇక్కడ గానాభజానాల్లో ఉన్నారు, పట్టించుకోకుండా, అవతల భయంకరమైన సైన్యం వస్తోంది, ఎక్కడ చూసినా స్త్రీలే, ఎక్కడ చూసినా రకరకాల వరాహముఖాలు, గుర్రముఖాలు, ఏనుగుల ముఖాలు కలిగిన శక్తులు, బ్రాహ్మీ మొదలైన శక్తులు, సోలాలు కత్తులు కటారులు, 8 చేతులు, 16 చేతులు, 1000 చేతులు, 10 చేతులు, 2 చేతులు, ఎన్ని చేతులు, ఎన్ని ఆయుధాలు, ఎన్ని రథాలు, ఎన్ని సైన్యాలు, గుర్రాలు తోలుకుని కొందరు వస్తున్నారు, ఏనుగులు తోలుతూ కొంతమంది వస్తున్నారు, వరాహ సైన్యంతో కొంతమంది వస్తున్నారు. వీళ్ళందరి మాటకేం కానీ ఒక ఆవిడ మధ్యలో దివ్యమైన రథంలో ఎత్తైన ఆసనం మీద కూర్చొనున్నది. ఆవిడ చూడడానికి ఈ కళ్ళు చాలా అలా చూసి సరిగ్గా కళ్ళు మసగలు ఇచ్చి వెనక్కొచ్చేసాం. నిజంగానే అవండి, ఈ కళ్ళతో చూడగలరా వాళ్ళు? చూడడానికి మా శక్తి చాలలేదు మహారాజా. ఏమి కాంతి, ఏమి సౌందర్యం, తటిల్లతలా మెరిసిపోతుంది. అంటే కొన్ని వేల మెరుపు తీగలన్నీ జాయింట్ అయితే అన్ని వేల మెరుపు తీగల కాంతి ఆమెలో ఉన్నది. అయ్య బాబోయ్ అని చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు ఇప్పుడు? మహేంద్ర పర్వతం అనే ప్రాంతం దగ్గర విడిది చేశారు ప్రస్తుతం. మహారాజా, ఆ మహేంద్ర పర్వత ప్రాంగణానికి కొన్ని శిఖరాలు ఉన్నాయి. అంటే మనం దాన్ని ఏమంటామంటే పీక్స్ అంటాం అన్నమాట, పర్వతానికి పైన ఎత్తైనటువంటి శిఖరాలు. అటువంటి ఆ శిఖర ప్రాంగణం దగ్గర, మహేంద్ర పర్వతం దగ్గర ఆ వేలాది సైన్యం ఉంటే పర్వతం అంతా వీళ్ళతోటే నిండిపోయింది. మరి అక్కడ ఆగారు, ఎందుకు బయలుదేరారో తెలియదు. అదేం కాని మహారాజా, ఇంతకాలం మీ దగ్గర ఉన్న ఈ భార్యలు వాళ్ళంతా వేస్ట్. ఆ మహాసౌందర్యవతిని చూస్తే మాత్రం మాకు మతిపోయింది. ఏమి సౌందర్యవతి, మీకు ఏడు దోడు అనిపిస్తుందేమో అనిపించి కూడా మేము మీ దగ్గరికి వచ్చాం. కానీ ఆవిడ చూస్తే భయంగా కూడా ఉంది. మరి అందమైన మణి ఉన్నది, కానీ ఎక్కడ, పాము తల మీద. ఆ త్రాచుపాము తల మీద మణి ఉంటే అంత భయమో, ఇప్పుడు ఆ సౌందర్యవతిని చూస్తే కూడా మాకు అంత భయంగా ఉన్నది అని వాళ్ళు చెబుతూ ఉంటే అది ఆయన వింటున్నట్ట. ఏం జరిగింది ఏమిటనే విషయాలతో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.